ఈనాడు నేను చెప్పబోయేటటువంటి మాటల్ని చివరి వరకు వెళ్ళి వినిపిస్తుంది లేదో చెక్ చేసుకోండి. ఈనాడు నేను చెప్పబోయేటటువంటి మాటల్ని మీరు జాగ్రత్తగా వినండి, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ విషయాలు మీరు వింటూ ఉండవచ్చు కానీ ఇంత స్పష్టంగా ఎప్పుడూ విని ఉండరు. మొట్టమొదట మీరు గుర్తించవలసింది ఏంటి అంటే, ఏ కల్కి అవతారం కోసము, ఏ శ్రీకృష్ణుడు తర్వాత ఇంకొక అవతారం వచ్చి భారతదేశాన్ని, ముఖ్యంగా ప్రపంచాన్ని, మానవ జాతిని రక్షిస్తుంది అని అనుకుంటున్నామో, అది శ్రీకృష్ణుడితో పాటే భూమి మీద 5000 సంవత్సరాల నుంచి మన దగ్గరే ఉన్నది. కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది మీకు, కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది విని మీరు ఏమి చెయ్యాలో కూడా నేను చెప్తాను. మొట్టమొదటి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, ఏ అవతారమూర్తి కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, ఆ అవతారమూర్తి 5000 సంవత్సరాల నుంచి మన మధ్యనే ఉన్నాడు. భాగవతం ఇది చాలా స్పష్టంగా చెప్తుంది, కానీ మనం దాన్ని గమనించలేదు. పిచ్చివాళ్ళలాగా ఆ అవతారమూర్తి రాక కోసం ఎదురు చూస్తున్నాను తప్ప, అవతారమూర్తి యొక్క కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుని దానికి అనుగుణ్యంగా మనం జీవించటం లేదు. ఇది మీరు మొదటి గుర్తుంచుకోవలసినటువంటి విషయం. మేఘగర్జన కూడా, మేఘగర్జన నాకు తెలియదు అది, లేకపోతే దీన్ని రీసౌండ్ నాకు తెలియదు, కానీ అది కూడా నేను చెప్పినటువంటి మాటలకు వత్తాస పలుకుతోంది. గమనించుకోగలిగితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు అవతారమూర్తి యొక్క కార్యక్రమాలు తెలుసుకుని ఆచరించాలి తప్ప, అవతారమూర్తి కోసం ఎదురు చూడకండి. ఎదురు చూస్తే మీ దగ్గరికి రాడు. ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఇది మొట్టమొదట నేను చెప్పేటటువంటి విశేషమైనటువంటి సూచన భాగవతం యొక్క ఆధారంగా. ఏమిటి ఆధారం భాగవతంలో? శ్రీకృష్ణుడు బటుకని వేదికి బాణము తగిలి శరీరాన్ని వదిలేసేటటువంటి పరిస్థితుల్లో ఉద్ధవుడు అక్కడికి వస్తాడు. వచ్చి నువ్వు విడిపోతున్నావు, బాగానే ఉంది, నువ్వు ఉన్నప్పుడే పరిస్థితి ఇలా ఉంది, దేశాన్ని కొట్టుకు చచ్చారు పాండవులు కౌరవులు, సరే యాదవులు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చచ్చారు, నువ్వు ఉండగానే ఇంకా నువ్వు వెళ్ళిపోగానే కలి ప్రవేశిస్తుంది. శ్రీకృష్ణ నిర్యాణము, కలి ప్రవేశము రెండు ఒకేసారి జరుగుతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి నువ్వేమో రెడీ అయిపోయావు, శరీరాన్ని వదిలేయటానికి రెడీగా ఉన్నావు నువ్వు, మరి నువ్వు ఇంకా వెళ్ళిపోతే ఇంకా మార్గదర్శకుడు ఎవడు, ఎవడు చెప్తాడు? నువ్వు వెళ్ళిపోకు, అంటే అప్పుడు కృష్ణుడు గ్యారంటీ ఇస్తాడు, నేనే వెళ్ళిపోవటం లేదు, భారతదేశాన్ని వదిలి నేనే భాగవతం యొక్క అక్షర రూపంలో ప్రవేశించి భాగవత యొక్క అక్షరాలలో నేను మళ్లీ కృతయుగం వచ్చేంత వరకు భారతదేశంలోనే ఉంటాను. అంటే మీకు అర్థమైందా, కృష్ణుడు తర్వాత వచ్చే అవతారం ఏమిటి? కలికి అవతారం. మరి కృష్ణుడు తర్వాత వచ్చే కలికి అవతారం ఏ రూపంలో ఉంది? మన ముందు భాగవత యొక్క రూపంలో ఉన్నది అని శ్రీకృష్ణుడే చెప్పినప్పుడు మనము భాగవతాన్ని నిరాదరణ చేస్తూ వచ్చాము. అదే మనం చేసినటువంటి తప్పు. ప్రపంచం ఎలా ఉండిపోయింది, మానవులు ఎలా ఉన్నారు, కుట్టుకు చస్తున్నారు, సరి అయినటువంటి నేత లేడు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగి ఉండటం లేదు. ఓకే, ఇదంతా కరెక్టే, ఎందుకు లేదు అంటే ఒక్క వ్యక్తి కూడా భాగవతాన్ని గమనించటం లేదు అని మనం చేస్తున్నటువంటి తప్పు. మరి భాగవతం వైపు మన దృష్టి ఎలా వెళ్ళాలి, భాగవతాన్ని మనం ఎలా చదువుకోవాలి అంటే, భాగవతము శ్రీకృష్ణుడి యొక్క అక్షర రూపము అని అర్థమైంది కదా. స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పాడు భాగవతం యొక్క అక్షర అక్షరంలో నేనే ఉన్నాను, మళ్ళీ ఏ అవతారం కోసము మీరు ఎదురు చూడవలసినటువంటి పని లేదు. కానీ మరి భాగవతం యొక్క అక్షర అక్షరాలలో ఆ కలికి అవతారము ఉండి కవి ప్రవేశాన్ని నిరోధిస్తూ ఉంటే ఏం జరుగుతుంది, ఆ భాగవతం ఏం చేసింది అని మీరు అడగవచ్చు. గురువులందరూ కూడా భాగవత స్వరూపులే. కృష్ణం వందే జగద్గురు, జగత్తులో గురుస్వరూపము దాచిన ఏ శరీరధారి అయినా, అతను భారతీయ శరీరధారి కావచ్చు, జైన్ మత శరీరధారి కావచ్చు, బౌద్ధ మత శరీరధారి కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రశ్న ఏంటి అంటే అక్కడ మీకు జీవించే విధానం నేర్పేటటువంటి వాడు గురువు. జీవించే విధానం నేర్పేవాడు, చెయ్యవచ్చు చేయకూడదు అని చెప్పేవాడు కాదు. హౌ టు లివ్, ఎలా జీవించాలి. మీరు గమనిస్తున్నారా, ఇంజనీర్స్ అయిపోతున్నారు, డాక్టర్లు అయిపోతున్నారు, పెద్ద పెద్ద లీడర్స్ అయిపోతున్నారు, కానీ భాష శుద్ధి లేదు, భావశుద్ధి లేదు. పేపర్ చూస్తే మీకే తెలుస్తుంది వాళ్ళు మాట్లాడుకునేటటువంటి మాటలు, వాళ్ళ చేతలు ఎలా ఉన్నాయంటే పిల్లల కంటే అనాకర్షంగా ఉంది. వాళ్ళు రైట్ చేస్తున్నారా తప్పు చేస్తున్నారా అది మాట్లాడటానికి నేను మీ ముందు రాలేదు. మనము కరెక్ట్ గా ఉన్నామా లేదా నిర్ణయించుకోండి అని చెప్పటానికి వచ్చాను. నువ్వు మారితే, నీ దీపం వెలిగితే పక్కవాడికి వెలుతురు ఇవ్వచ్చు. నువ్వు నీకే దీపం లేకపోతే పక్కవాడికి ఏం చెప్తావు. అంచేత ఈ భాగవతము అనేటటువంటిది మనకి అనేక మంది గురువుల రూపాలలో కృష్ణ నిర్యాణం తర్వాత అందజేయబడింది. ఈ అందజేయబట్టమే కాకుండా కృష్ణుడు ఇంకొక మాట చెప్పాడు. భాగవతం యొక్క 18,000 శ్లోకాలు కలిగినటువంటి ఈ భాగవతాన్ని చదివి అర్థం చేసుకునేటటువంటి టైము ఉండకపోతే, భాగవతంలోనే చాలా చెప్తాడు అల్పమేధస్సులు, హతభాగ్యులు, పాపకర్మలు, అల్పాయుష్మంతులైనటువంటి ఈ వ్యక్తులు 18,000 భాగవతాన్ని ఎలా చదవగలరు. చదివాక అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్నాక ఆచరణలో పెట్టాలి. అప్పుడు శిష్యుడే దానికి జవాబు చెప్పాడు, నేను అక్షర రూపంలో భాగవతంలో నా నిర్యాణం తర్వాత కలిసి అవతారంగా ప్రవేశించినప్పటికీ యుగ యుగాలుగా నేను ఒక ఛందో రూపంలో ఎప్పుడూ మానవులకి అందుతూనే ఉన్నాను. ఏమిటా ఛందస్సు అంటే గాయత్రి ఛందస్సు. భగవద్గీత 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు, ఛందస్సుల్లో గాయత్రిని నేనే. అంటే ఎన్ని పిచ్చి ప్రశ్నలు కలి ప్రభావంతో వేస్తామో
కలి ప్రభావంతో ఎంత మంది మహామూర్ఖులు పండితుల ముసుగులు గాయత్రి అందరూ చేయకూడదు అని చెప్తున్నారు. అది కలి యొక్క ప్రభావము. మనము భాగవతం చదవకపోవటం వల్ల వచ్చినటువంటి దౌర్భాగ్యము. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నేను. గత రాబోయే మూడేళ్లలో ఇదే నేను ప్రపంచం అంతా చెప్పబోతున్నాను. ఎందుకు ఇన్నాళ్లు చెప్పినటువంటి మీకు సడన్ గా ఈ ఆవేశం ఎలా వచ్చేసింది మాస్టారు అని అడుగుతారేమో. రాబోయేటటువంటి 5 సంవత్సరాలలో ఒక చమత్కారం జరగబోతున్నది. ఇవాళ మీరు కొంతమంది మాత్రమే వింటున్నారు. రాబోయేటటువంటి 2 సంవత్సరాలలో ప్రపంచమంతా దీని గురించి చెప్పబడుతుంది. ఆ చమత్కారం ఏమిటి అంటే భారతదేశము రాబోయేటటువంటి 5 సంవత్సరాలలో ఆర్థికంగా, విద్యాపరంగా, విజ్ఞాన పరంగా, ఆధ్యాత్మిక పరంగా అందరికంటే ముందు ఉంటుంది. ఇది జరగబోయేటటువంటిది. అది జరగాలి అంటే ముందు మీకు ఈ సత్యం అర్థం అవ్వాలి. ప్రతిసారి కూడా అవతారమూర్తి రాబోయేటటువంటి ముందు, అవతారమూర్తి యొక్క ప్రాత్యక్ష్యానికి ముందు నారదుడు లాంటి మహావ్యక్తులు ఈ సంఘటన గురించి అందరికీ చెప్తారు. ఆకాశవాణి అంటాం దాన్ని. ఏంటి ఆకాశవాణి? కంసుడికి చెప్పింది, జరాసంధుడికి చెప్పింది, రావణాసురుడికి చెప్పింది, హిరణ్యకశిపుడికి చెప్పింది, శిశుపాలుడికి చెప్పింది. నాయన వింటే విను, లేకపోతే నువ్వు చస్తావు. ఫలానా తారీఖున, ఆ తారీఖు 2010-2011 సంవత్సరాల మధ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భౌతికత నశిస్తుంది. మనం నశించాం, మనం మారుతాం. మనం మారుతాం అన్నదానికి పెద్ద ప్రూఫ్ ఏంటంటే మీరు ఈనాడు ఇక్కడికి వచ్చి వింటాం. మీ అదృష్టం అది. ఈ విషయాలు వింటాం, స్వచ్ఛంగా ఉంటాం. ముందు తెలియాలి కదా. అంచేత భాగవతం యొక్క 18,000 శ్లోకాలకి ఆధారము, శ్రీకృష్ణుడి యొక్క అక్షర శరీరానికి ఆకారము, దానికి ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే గాయత్రి మంత్రం నుంచి వస్తుంది. ఓం భూర్భువ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. హే సూర్యదేవా, నేను అజ్ఞానంలో అలమటించిపోతున్నాను, నాకు మార్గము దొరకటం లేదు. తత్ సవితుర్వరేణ్యం, హే శ్రేష్టమైనటువంటి సూర్యుడా, మంత్రం అర్థం అది. అక్కడ అర్థం చేసుకోండి. తత్ సవితుర్ వరేణ్యం, శ్రేష్టమైనటువంటి హే సూర్యదేవా, భర్గో దేవస్య ధీమహి, అజ్ఞానాన్ని కాలంలో ఉన్నాను నేను. ఏమి చెయ్యాలో నాకు తెలియటం లేదు, ఎలా జీవించాలో నాకు తెలియటం లేదు. భర్గో దేవస్య ధీమహి, మరి ఏం చేయాలి నాకు తెలియదు, ఏం చేయాలి. ధియో యోన ప్రచోదయాత్, నా మమ్ములను సన్మార్గం వైపు ప్రేరేపించే బాధ్యత నీది, నడిపించేటటువంటి బాధ్యత నీది అనేటటువంటి ఆ మంత్రంలో. చెయ్యకూడనిది ఏముందో చెప్పండి, అడగకూడనిది ఏముందో చెప్పండి. స్వార్థంగా ఏదైనా అడుగుతున్నారా? మీకేదో మేడలు మిద్దలు కావాలని అడుగుతున్నారా? ఫలానా వాడి కంటే నేను గొప్పవాడిని అయిపోవాలి అని అడుగుతున్నారా? అదేం లేదే. అక్కడ ఎదుర్కొన్నా ఉన్నటువంటి సూర్యుడిని నాకు మార్గం చూపించండి, సన్మార్గం వైపు ప్రేరేపించమని అడగటం తప్పు అనేటటువంటి మానసిక స్థితి కలి ప్రభావాన్ని ఎలా సూచిస్తుందో అర్థం చేసుకోండి. అంతేకాదు నన్ను చాలా మంది అడుగుతారు, మాస్టారు వాళ్ళు వద్దంటున్నారు, వీళ్ళు వద్దంటున్నారు, మీరు చేసుకోమంటున్నారని. బాబు మంత్రం అర్థం ఇది, శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పింది ఇది, భాగవతంలో చెప్పబడినటువంటి మాట ఇది, మీరేం నిర్ణయించుకోండి. మధ్య నేనేం చెప్తాను, కృష్ణుడు చెప్పింది చెప్తున్నాను. అంతేత కృష్ణుడు చెప్పింది కాదు అని చెప్పగలిగేటటువంటి ప్రబుద్ధులు ఖచ్చితంగా ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారో వాళ్ళే ఉంటారు. అంతేత మొట్టమొదట ఆ ధైర్యాన్ని తెచ్చుకోండి. రాబోయేటటువంటి 5 సంవత్సరాలలో మనము భారతదేశం యొక్క అభివృద్ధిని నిజంగా కాంక్షిస్తూ ఉంటే, ఏ రకంగా కాంక్షిస్తున్నా మనం, విద్యలో భారతదేశం ముందుండాలి, ఆర్థికంగా భారతదేశం ముందుండాలి, వైజ్ఞానికంగా భారతదేశం ముందుండాలి, ఆధ్యాత్మికంగా భారతదేశం ముందుండాలి. దీనికి భాగవతంలోనే ఒక చిన్న సూత్రం ఇచ్చాడు వ్యాసుడు రహస్యంగా. అదేంటి అంటే గాయత్రి మంత్రంలో మూడు చరణాలు ఉన్నాయి, 8 అక్షరాల. తత్ సరితరు వరణ్యం 8, భర్గో దేవస్య ధీమహి 8, ధియో యోన ప్రచోదయాత్ 8. 8 భాగవతంలో 8వ శ్లోకములో ఓ విచిత్రమైనటువంటి మ్యాజిక్ అక్కడ చెప్పబడి ఉన్నది. ఆ శ్లోకం ఏంటి అంటే, తతశ్చంద్రభూ సాక్షాత్ శ్రీరమ భగవత్పర రంజయంతి దిశక్రాంత్య విద్యుత్ సౌదామినీయధ. దీని అర్థం ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి సంఘటన అర్థం చేసుకోండి. ఈ శ్లోకానికి ముందు ఉన్నటువంటి సంఘటన ఏం జరిగింది అంటే, అక్కడ క్షీర సముద్ర మంధనం జరుగుతుంది. క్షీర సముద్ర మంధన అంటే అర్థం ఏంటంటే బుద్ధి యొక్క మంధన. క్షీర సముద్రము అనేటటువంటి మాట ఎక్కడెక్కడ రాయబడినా, ఆధ్యాత్మికతలో ఉపనిషత్తుల్లో కావచ్చు, వేదాలలో కావచ్చు, తాంత్రిక గ్రంథాలలో కావచ్చు, ఎక్కడైనా మీరు ఈ మాట విన్నారనుకోండి, క్షీరసాగరము అంటే బుద్ధి అని అర్థం చేసుకోండి. ప్రస్తుతం విష్ణు ఎక్కడున్నాడు అంటే క్షీరసాగరం మీద నిద్రపోతున్నాడు. అంటే మన బుద్ధి ఏం చేస్తుంది, హాయిగా నిద్రపోతుంది. ఉచితము అనుచితము, ఉచితము ఏదో తెలిసినా కూడా మంచిది చెయ్యం. అంటే క్షీరసాగరంలో విష్ణు ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు. నిద్రపోవద్దు, లేపండి. లేకపోతే ఏమవుతుంది, తతశ్చ అప్పుడు ఆవిర్భూత్ ఆవిర్భూతమైనది, తతశ్చ విరభూత్ సాక్షా శ్రీరమ భగవత్పర లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవించి ఏం చేసింది, రంజయంతి దిశ కాంతి అన్ని దిశలను తన కాంతితో వెలుతురుతో నింపేసింది. 8వ శ్లోకము మీలో గాయత్రి మంత్రము ద్వారా మధిస్తే వచ్చేటటువంటి శక్తి. గాయత్రి మంత్రంలో ఏమనుకున్నాం, ఆ సూర్యుడు వల్ల తత్సరితరు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి నా అంధకారాలు పోవాలి, ధియో యోన ప్రచోదయాత్ నేను సన్మార్గంలోకి వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నావు నువ్వు. ఈ ప్రార్థన నువ్వు చేయగా 8వ 24 ఈ మంధన ద్వారా ఏమవుతుంది, అక్కడ భాగవతంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, తతశ్చ విరభూ సాక్షాత్ శ్రీరమ భగవత్పర రంజయంతి దిశక్కాంత్య విద్యుత్ సౌదామినీయ. అంచేత ఆ సౌదామిని, ఆ వెలుతురు, ఆ ధ్యానాగ్ని ప్రపంచం అంతా విస్తరిస్తుంది, అన్ని దిశలు విస్తరిస్తుంది. ఆ విస్తరించినటువంటి ఆ లక్ష్మీదేవి మన వద్దకి రావాలి. నడిచి రావాలా, కూర్చుంటే వస్తుందా మన దగ్గరికి నాకు తెలియదు. కూర్చున్న వాళ్ళు దేక్కుంటే కూడా రావచ్చు, కానీ మన మహాలక్ష్మి దేక్కుంటే మన దగ్గరికి రావాల్సినటువంటి కర్మ లేదు కనుక ఆవిడ నుంచునే ఉంటుంది. నుంచున్నటువంటి మహాలక్ష్మిని పూజించాలి తప్ప కూర్చున్న దేక్కునేటటువంటి మహాలక్ష్మి మనకు అక్కర్లేదు అనేది అర్థం చేసుకోండి. పిచ్చి పిచ్చి భ్రమలలో పడకండి. శాస్త్రాలు చెప్పినటువంటివి అర్థం చేసుకోండి తప్ప, మిడిమిడి శాస్త్ర జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ మాటలు వినటం వల్ల మీరు సవ్యమైనటువంటి మార్గంలో ఉండలేరు. ఈ మహాలక్ష్మి మీరు అనుకుంటున్నటువంటి డబ్బు ఇచ్చేటటువంటి మహాలక్ష్మి కాదు, సంపదలు ఇచ్చేటటువంటి మహాలక్ష్మి కాదు, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి మహాలక్ష్మి. సద్జ్ఞానము ఉంటే ధనం అదే వస్తుంది మీ దగ్గరికి. జ్ఞానం లేదనుకోండి, ధనం ఉన్నా ఏం చేయలేరు మీరు. నేను మా గురువు గారు ఒక చిన్న కథ చెప్తూ ఉండేవారు. ఆకాశ మార్గంలో లక్ష్మీదేవి సరస్వతి వెళ్తున్నారు, అత్తకూడదు కదా, దిశం దిశ. నేను గొప్ప అంటే నేను గొప్ప, ఎవరు గొప్ప, లక్ష్మీదేవి గొప్ప, సరస్వతీదేవి గొప్ప. అంటే లక్ష్మీదేవి ఉంది, ఎందుకమ్మా జ్ఞానం ఉంటే ఏం లాభం, డబ్బు లేకపోతే ఏం లాభం లేదు. అలా ఆమెకు జ్ఞానం కూడా ఉండాలి. సరే ఒకటి ఓ పని చేద్దాం, మన ఇద్దరి శక్తిలో ఎవరి శక్తి ఎందుకు ఆలోచిస్తూ అదిగో దుష్టగాడు వెళ్తున్నాడు కదా, కొడుకు తింటున్నాడు, పరిపూర్ణమైనటువంటి దరిద్రావతారానికి వాడు ప్రతిరూపం. చూడు నేనేం చేస్తాను, వాడిని లక్షాధికారి చేసేస్తాను, కోటీశ్వరుని చేసేస్తాను అండి. నువ్వు చేయలేవు, నేనుండాలి, బుద్ధి లేకపోతే నువ్వు డబ్బు ఇచ్చినా ఏం చేయలేడు అలాగా అంది. సరే వాడు అలా నడుస్తూ వస్తున్నాడు బుద్ధివాడు. నిత్య మధ్యాహ్నం మలుపు తిరగాలి. లక్ష్మీదేవి ఏం చేసింది, ఆ మలుపు తిరగగానే అక్కడ రత్నాలు వైడూర్యాలు వజ్రాలు అన్ని కురిపించేసింది. వీడికి మలుపు తిరుగుతూ ఉంటే ఏమనిపించిందో తెలుసా, కళ్ళు మూసుకుని నడిస్తే ఎలా ఉంటుంది, కనీసం 5 నిమిషాల పాటు నేను కళ్ళు మూసుకుని నడిస్తే ఏమవుతుంది, ఇంకా మలుపు తిరగబోతున్నాడు కళ్ళు మూసుకున్నాడు, ఎదుర్కొన్నా ఏం పడి ఉన్నాయి, వజ్రాలు మాణిక్యాలు రకరకాలైనటువంటి రత్నాలు పడి ఉన్నాయి, కళ్ళు పుచ్చుకుంటున్నాయి. వీడు నిర్ణయించుకున్నాడు కదా 10 నిమిషాల ముందు కళ్ళు తెరవకూడదని. ఈసారా మున్సిపాలిటీ వాళ్ళు, నేను పొద్దున్న అడుక్కోవడానికి ఈ దారం బట్టే వచ్చాను, అప్పుడేం లేవు అంతా బాగానే ఉంది, ఇప్పుడు అన్ని రాడుకొచ్చారు అనే తిప్పుకుంటూ దేని మీద కాళ్ళు వేస్తున్నాడు వాడు, వజ్రాల మీద కాళ్ళు వేస్తున్నాడు, మాణిక్యాల మీద కాళ్ళు వేస్తున్నాడు, రత్నాల మీద నవరత్నాల మీద కాళ్ళు వేస్తున్నాడు. ఆవిడ కృతిని చెప్తూనే ఉంది, ఇప్పుడైనా కళ్ళు తెరుస్తాడేమో వాడు. సరే 10 నిమిషాలు అయిపోయాక దాటిపోయాడు, కళ్ళు తెరిస్తే అర్థమైందా, నడక ఉండాలి, నడకతో పాటు బుద్ధి ఉండాలి అని కథ అర్థమైందా మీకు. అడుక్కు తినేవాడు నడిస్తే వజ్రాల మీద కాళ్ళు పెట్టాడా, నడవకపోతే వజ్రాల మీద కాళ్ళు పెట్టాడా, నడవటం వల్ల కాళ్ళు పెట్టాడు. మీరు నడవకుండా ఇంట్లోనే కూర్చుంటున్నారనుకోండి, మీ లక్ష్యం ఏమిటి, చుట్టేస్తుంది చినువు కడుతుంది. ఎక్కడ మన భారత దాటి దేశం యొక్క ఈ ఔన్నత్యం, దేవతలతో కలిసి దేవతలను యుద్ధం చేయగలిగేటటువంటి మనము దేవతల్ని అడుక్కునే స్థితికి వచ్చాం. అసలు దేవతని ఏ రూపంలో ప్రార్థన చేయాలి, ఏ రూపంలో ప్రార్థన చేసినా ఒకటే భావం స్పష్టంగా ఉండాలి, తతశ్చా విరభు సాక్షాత్ శ్రీ రమా భగవత్పర రంజయంతే దిశకాంత్య విద్యుత్ సౌదామిని యథ, నడుచుకుంటూ రా అమ్మా నా దగ్గరికి, నడుచుకుని నా దగ్గరికి ఆగిపోవద్దు, నేనేం చేస్తాను, నేను ఇతరులకు అందజేస్తాను. ఇతరులకి నువ్వు అందజేస్తే లక్ష్మీ నడుస్తూ వెళ్తుందా పాక్కుంటూ వెళ్తుందా, నీ బ్యాంకులో డబ్బు పెట్టుకుని భూగర్భంలో డబ్బు దాచుకుని ఉంచావు అనుకో, ఆ డబ్బు ఎవరికి ఉపయోగపడుతుంది, డబ్బు ఫ్లో అవ్వాలి, డబ్బు నడుస్తూ ఉండాలి, డబ్బు పై స్థాయి నుంచి కింద స్థాయికి వెళ్తూ ఉండాలి, మళ్ళీ కింద స్థాయి నుంచి పై స్థాయికి వస్తూ ఉండాలి, అప్పుడు కదా అది మీకు ఏదైనా ఉపయోగపడుతుంది. మనం చేసినటువంటి ఒకటే ఒక తప్పు ఏంటి అంటే, స్థిరంగా ఉన్నటువంటి లక్ష్మిని పూజించాం, కదులుతున్నటువంటి లక్ష్మిని పూజించండి, మామూలుగా కదిలేటటువంటి లక్ష్మి కాదు, 2 యోగిక తొందాలతో ధారలలాగా ప్రవాహం పడితే ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేటటువంటి ధనం రావాలి మనకి. ధనం చోట ఆగకూడదు, అది ప్రవహించాలి, ఉద్ధృతంగా ప్రవహించాలి. ఏనుగు తొండాల యొక్క ధారతో కొట్టుకుపోతున్నటువంటి లక్ష్మీదేవి మీకు అనంతమైనటువంటి వందనాన్ని ప్రసాదిస్తుంది. కానీ అది ఒక్కటే కాదు సూచన, అక్కడ మన శరీరంలో 2 శక్తిధారలు ప్రవహిస్తుంటాయి, ఇడాధార సింగళాధార, ఆ 2 ఏనుగులు కూడా ఆ శక్తిధారలకు ప్రతీక. ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో మనం నేర్చుకోవటం లేదు. ఏ సైంటిస్ట్ కి కూడా మన ఎడం వైపు ఉన్నటువంటి శక్తి ఎలా ఉపయోగించుకోవాలి, మన కుడివైపు ఉన్నటువంటి శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. ఉపయోగించుకోవటమే వస్తే ఆ శక్తిధారాలు ఎప్పుడైతే ఆ అమ్మ మీద పడుతో మీ దగ్గరికి ప్రవహిస్తాయో ఆ సంపదలు అమ్మ చేతి నుంచి మీ వద్దకు పుట్టుకుంటూ వస్తాయి. అది ధ్యాన రూపం, అది ఆ రూపాన్నే ధ్యానం చేయండి. మీకు అర్థమైంది కదా, మీ దగ్గరికి రావాలా, ప్రవహించాలా ఆ శక్తి, కానీ ప్రవహించి ఆగిపోకూడదు. మళ్ళీ ఆ ప్రవాహం ఎక్కడికి వెళ్ళాలి, ఫ్లో. ఆ ఫ్లో ఎలా చేయాలి అని చెప్పటానికే శ్రీం హ్రీం శ్రీం అని 3 బీజ మంత్రాలు వాడతాం మనం. ఒక స్ట్రీమ్ అనేది ఎడంవైపు ఉన్నటువంటి ఏనుగ, ఇంకో స్ట్రీమ్ అనేది కుడివైపు ఉన్నటువంటి ఏనుగ. మీకు తెలుసు, కనిపిస్తాం లేదా? ఆసక్తిధారని ఉపయోగించుకోండి, ఎటైనా పర్వాలేదమ్మా. కుడివైపు ఉన్నటువంటి శక్తిధార, ఎడంవైపు ఉన్నటువంటి శక్తిధార, ఈ రెండు శక్తిధారల సమన్వయం కావాలి మీకు. రెండు కలవాలి. పాజిటివ్ కరెంట్ ఉంది, నెగిటివ్ కరెంట్ ఉంది. పాజిటివ్ ఎక్కువ ఉంది, నెగిటివ్ తక్కువ ఉన్నా పర్వాలేదు, లాభం లేదు. నెగిటివ్ ఎక్కువ ఉంది, పాజిటివ్ తక్కువ ఉన్నా, చెప్పిన ఉదాహరణ అర్థమవుతాం కదా. రెండు ఎద్దులు వెళ్తున్నాయి, ఒక ఎద్దు స్పీడ్ గా లాగిస్తుంది, ఇంకో ఎద్దు కుంటుతుంది, ఏమవుతుంది? బండి కింద పడతావు. ఏ ఎద్దైనా శ్రీ స్ట్రింగ్, ఇది వనరులు, శక్తి. మధ్య ఏం పెట్టాం? హ్రీం, సరస్వతి మంత్రం అది. ఇందాక నేను చెప్పిన ఉదాహరణ అర్థమైంది కదా. లక్ష్మీదేవితో పాటు బుద్ధి కూడా ఉండాలి, కానీ కొంచెం లక్ష్మి ఎక్కువ కావాలి. రెండు స్ట్రీములు దాన్ని ఉపయోగించుకునేటటువంటి కొంచెం బుద్ధి ఉంటే చాలు. ఇంకా ఓ శ్రీ 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 అంటే మీ దృష్టి ఎక్కడ ఉండాలి? శ్రీ ఇక్కడ ఉన్న ఎందుగా, శ్రీ మధ్య ఉన్నటువంటి మహాలక్ష్మి, మళ్ళీ శ్రీ ఇటువైపు ఉన్నటువంటి ఏనుగ. ఏం చేస్తుంది అది? ఓం శ్రీ శ్రీ శ్రీ. ఇంతవరకు అర్థమైందా అందరికి? ఇది అమ్మవారి మీద ఫ్లో అవుతుంది ఈ శక్తిధార. ఫ్లో అయినప్పుడు ఏమవుతుంది? కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, అదే కదా మంత్రం. కమలే, మన శరీరంలో ఏడు కమలాలు ఉన్నాయి. అందరి శరీరంలోనే ఏడు కమలాలు ఉన్నాయి. అది స్త్రీ శరీరం కావచ్చు, పురుష శరీరం కావచ్చు. కమలే, నా శరీరంలో ఉన్నటువంటి ఆ శక్తిధారలు, శక్తి కేంద్రాలు. కమలాలయే, కమలము యొక్క ఆలయంగా అవ్వాలి. ఇప్పుడు అది కమలాల యొక్క ఆలయంగా లేదు, మూత్రము రక్తము నెత్తురు మాంసము వాటి ఆలయంగా ఉంది. మన శరీరంలో ఉన్నటువంటి ఏ కమలము కూడా రుచుకొని లేదు. కమలే, నా శరీరంలో ఉన్నటువంటి ఏ కమల స్వరూపుడి అయినటువంటి మహాలక్ష్మి, నువ్వు నా శరీరానికి ఆలయము కా. ఈ మలమూత్రాలతో నిండి ఉన్నటువంటి ఈ శరీరము కమలే కమలాలయే. కానీ ఎలా అవుతున్నది? మనం చేసుకుంటే ఏం అవ్వదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఆపరేషన్ చేయని అయినా అని వాళ్ళకి చెప్తూ ఉంటే చస్తాం మనం. మనం ఏం చేస్తాం? కళ్ళు మూసుకుని నాకు ఆరోగ్యం కావాలి అని ఆయన మీద వదిలేస్తాం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? కొత్తకొస్తాడు. ప్రసీద ప్రసీద, రక్షించు రక్షించు. రక్షించాక నేను ఇలాగే ఉండను, కూర్చొని ఉండను. నువ్వు నాకు ఇచ్చినటువంటి ఎడమ శక్తిధారలు, కుడి శక్తిధారలు, సరస్వతి శక్తిధారలు ఇతరులకి అందజేస్తాను. శ్రీం హ్రీం శ్రీం ఓం, అది ఆ మంత్రం యొక్క అర్థం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఇది దీక్షగా మీకు ఆకాశం నుంచి వచ్చినటువంటి శక్తి ధారలో కలిపేయండి. మీకు మంత్రం అర్థమైంది కదా. నిలుచున్నటువంటి మహాలక్ష్మి ఎందుకు సాధన చేయాలో అర్థమైంది కదా. ఇది అర్థం చేసుకున్న తర్వాత ఇంకా ఆచరణలోకి దిగండి. ఆ లాజిక్ అర్థం వారి ముందు చెప్పింది ఉచితంగా ఉందా అనుచితంగా ఉన్నది మాత్రమే మీరు ఆలోచించాలి తప్ప ఇంకా అది ఉచితంగా ఉందన్నది ఇంకా సాధన బలమే తప్ప భిన్న బలం కాదు. ఇంకా ఇది మంచిది అని తెలిసాక సాధన చేసుకోవాలి మీరు. ఈ సాధన చేసుకునేటటువంటి అప్పుడు చేసేటటువంటి కొన్ని విశేషమైనటువంటి నియమాలు గుర్తుంచుకోండి. ఖచ్చితంగా 5-6 నెలలలో మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. ఇలా చేస్తే ఈ మహాలక్ష్మి సాధన యొక్క విశిష్టత ముందు గుర్తుంచుకోండి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ విశిష్టతకి హనుమంతుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. 5 చాలా దగ్గర సంబంధం ఉంది. పంచమే పంచభూతేషు పంచ సంఖ్యోపచారిణి ఎక్కడొస్తుంది? లలితా సహస్రనామంలో వస్తుంది. నీ చతుశ్రేష్ట లలితా సహస్రనామంలో ఇది వస్తుంది. పంచమే పంచభూతేషు పంచ సంఖ్యోపచారిణి. ఈ పంచ అనేటటువంటి సంఖ్య కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడున్నటువంటి మహాలక్ష్మి సాధన అంతా కూడా ఇప్పుడు మీరు చేసినటువంటి యజ్ఞ ప్రక్రియతో రోజుకో 1/2 గంట మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అయిపోతారు, ఖచ్చితంగా అయిపోతారు. ఇక్కడ మాస్టర్ నేను కోటీశ్వరులు అయిపోతున్నారు, నేను సంవత్సరం బట్టి చేసుకున్నా కోటీశ్వరుని అవటం లేదు. జాగ్రత్తగా వినండి, ఎందుకు అవటం లేదో చెప్తాను. కోట్లు సంపాదించటం చాలా తేలిక. కొన్ని 100 మంది జీవితాల్లో నేను చూశాను అది జరగదు. నువ్వు అనుకున్నది వస్తుంది, నీకు ఏం కావాలంటే అది వస్తుంది. ఎందుకు రావటం లేదు? విచిత్రమైనటువంటి ప్రశ్న వేస్తారు నన్ను. ఈ ప్రశ్న వేసే ముందు ఓ చిన్న సంఘటన చెప్తాను వినండి. వివేకానంద లండన్ లో శ్రద్ధ గురించి మాట్లాడుతున్నాడు. శ్రద్ధ ఉంటే ఏదైనా చేసేయవచ్చు. బైబిల్లో కూడా ఏం చెప్పబడింది అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫెయిత్ లైక్ ఎ సీసన్, ఆరోగ్యంగా ఉన్నంత శ్రద్ధ ఉంటే యూ కెన్ మూవ్ మౌంటైన్స్, పర్వతాన్ని ఎత్తగలదు. హనుమంతుడు ఎత్తి చూపించాడు. ఎక్కడెత్తుతామండి? అభూత కల్పన అంటారు మీరు పిచ్చి. అది అభూత కల్పన ఏం కాదు, మీరు చేయలేరు కనుక అది అసంభవం అనుకుంటే ఎట్ట? మనకి చేత కాదు కనుక అది జరగదు అనుకుంటే ఎట్ట అని వివేకానంద లండన్ లో ఇదంతా చెప్పుకొస్తున్నాడు. నమ్మకం ఉంటే చాలు, శ్రద్ధ ఉంటే చాలు, ఈ శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా చేసేయగలరు అని. ఒక ఆమె చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడే చిన్న దాన్ని ఏమంటారు, దాన్ని మలుపు ఉంది. అది మనం చేసేటటువంటి తప్పు. మనం చేసేటటువంటి తప్పును నేను ఎత్తి చూపిస్తున్నాను, కానీ నేను దాన్ని సంఘటన ఆధారంగానే చెప్పగలను తప్ప ఇంకో సంఘటన ఆధారంగా చెప్పలేను. కనుక చాలా ఏకాగ్రతతో ఈ మలుపు వినండి. ఎందుకు మనం అనుకున్నటువంటి కోరికలు మనం అనుకున్నట్టు జరగటం లేదు? వివేకానంద శ్రద్ధ గురించి చెప్తున్నాడు. శ్రద్ధ గురించి చెప్తే ఏం చెప్పాడు? ఆవగింజం శ్రద్ధ ఉంటే చాలయ్యా, నువ్వు పర్వతాలను ఎత్తేయగలవు అని చెప్పాడు. చెప్పిన ఈ స్పీచ్ వింటున్నటువంటి వివేకానంద స్పీచ్ వింటున్నటువంటి ఆడియన్స్ లో శ్రోతల్లో ఒక ముసలావిడ కూడా ఉంది. ఆవిడ ఒక అపార్ట్మెంట్ లో ఉంటుంది. చాలా బీదావిడ ఆవిడ. ఆవిడ అపార్ట్మెంట్ కి కిటికీకి ఎదురకుండా ఒక చిన్న గుట్ట ఉంది. చిన్న కంటం, చిన్న పర్వతం కాదు, ఏమంటారు దాన్ని, గుట్ట ఉంది. అది అడ్డు తగులుతుంది అన్నమాట. ఈ వీడి కిటికీ దగ్గర వరకు ఆ గుట్ట వచ్చేసింది, అడ్డు తగులుతుంది. మరి వివేకానంద చెప్పాడు కదా, నువ్వు కూర్చొని పర్వతాలను ఎత్తేయగలవని. అంటే ఈవిడ ఏం చేసింది, ఆ రోజు రాత్రి కూర్చుంది ధ్యానంలో, కిటికీ తలుపులు తెరుచుకుంది, కళ్ళు మూసుకుంది, గుట్ట పో రాత్రాలలా చేసింది. మధ్య మధ్య కళ్ళు తెరుస్తుంది, గుట్ట పోయిందో లేదో చూడటాన్ని. సరే సూర్యోదయం అయింది, గుట్ట పోలే. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, నాకు తెలుసుగా గుట్ట పోదని. ఆవిడ ఏమంది, నాకు తెలుసుగా గుట్ట పోదని. అర్థమైందా? ఎక్కడ తప్పు జరిగిందో, నీకే నమ్మకం లే అసలు అది పోదని. నీకు నమ్మకం ఉండుంటే అది పోయేది. గంట సేపు నువ్వు గుట్టపో గుట్టపో అంటూ కూడా నీ లోపల అంతరాత్మలో ఉన్నది ఏంటి? మంత్రాలకి చంద్రయాలు రాలుతాయి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం. ఏం వస్తుంది అబ్బా వచ్చినే టైంలో? అప్పుడున్నవాడు చెప్పాడు ఇక్కడ మచ్చ పడింది ఫోటో మీద, అందువల్ల రాదు. నీకు అర్థం? ఫోటో మీద మచ్చకి దీనికి సంబంధం? మూర్తికి దీనికి సంబంధం ఏంటి? మూర్తి అనేది మీ మనసులో ఉన్నటువంటి భావాలకు ఒక ప్రతిరూపం. ఆ మూర్తిలో ఏం లేదు అక్కడ, అసలు అది ఉన్నది ఎక్కడ? మీ భావంలో ఉంది అది. రామకృష్ణ పరమహంస జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గుర్తుంచుకోండి. మహాకాళి టెంపుల్ కట్టిస్తూ రాణి రాక్ష్మణీదేవి ద్వాదశ జ్యోతిర్లింగాలకి 12 శివలింగాలు ప్రతిష్ఠించింది. దాంతోపాటు రాధాకృష్ణుల విగ్రహం కూడా పెడితే బాగుంటుంది అని అంటే సరే పెట్టిద్దాం అండి. రాధా విగ్రహం తయారు చేయించారు, కృష్ణుడి విగ్రహం తయారు చేయించారు. ప్రతిష్ట రోజు వచ్చింది. ముందు రాధాదేవిని ప్రతిష్ఠించారు సీతారాములు. మనకు తెలుసు కదా మన భారతీయ సాంప్రదాయం ఎప్పుడు కూడా స్త్రీలకు ప్రాముఖ్యత ఇస్తుంది, స్త్రీ మహాశక్తికి ప్రాముఖ్యత ఇస్తుంది. ఇంతకు ముందు రాధాదేవి విగ్రహం పెట్టారు, స్థాపించారు. దాని తర్వాత కృష్ణుడి విగ్రహం పెట్టాలి చేశారు. కృష్ణుడు చేయి విరిగింది. ఎవరు చేయి విరిగింది? కృష్ణ విగ్రహం చేయని కృష్ణుడు బాగానే ఉన్నాడు. కాస్త జాగ్రత్త, అందుకే అన్నాను కృష్ణుడికే అవసరం అందరు. మీరు అదస్తి అది లేదు అదస్తి ఒప్పేసుకోవటమే అయితే మీరు కరెక్ట్ చేయాలి నన్ను. మాస్టారు కృష్ణుడికి ఏమవలేదు, కృష్ణుడు బాగానే ఉన్నాడు. ఫోటోగ్రాఫ్ని ఎంత చింపితే ఏమవుతుంది? ఏమవుతుంది ఫోటోగ్రాఫ్ని చింపితే? ముక్కముక్కలు చేయ మంటెత్తిస్తున్నారు కదా. ఈ మధ్య చాలా మంది బొమ్మల్ని తగలెట్టేస్తుంటారు కదా, ఆ తగలెట్టిన వాళ్ళు బాగానే ఉన్నారు, తగలెట్టబడుతున్న వాళ్ళు బాగానే ఉన్నారు. ఉదాహరణ అర్థమైందా? పిచ్చి పిచ్చి భ్రమలో ఇతరులు చెప్పిన మాట విని మోసపోతుంది. విగ్రహంలో యాక్చువల్గా ఏమీ లేదు, ఇది భావనతో చేసుకుంటే మీకు వస్తుంది. చేయి పెరిగితే రామకృష్ణ పరమహంసని అడిగింది ఆవిడ. పండితులందరూ ఏం చెప్పారు? కుదరదు, విగ్రహం చేయి విరిగిపోతే ఇంకా విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠిస్తాం అండి. ఆవిడ వచ్చింది మధురాబాబు అని రాణి రాజమండ్రిదేవి అల్లుడు. రాణి రాజు ఇద్దరు వచ్చారు. వచ్చి మరి ఇలా అంటున్నారు పండితులు, మళ్ళీ విగ్రహం చెక్కించాలంటే ఇది చేయాల్సి విన్నాడు. ఏమమ్మా నీ అల్లుడు చేయి విరిగిపోతే, నీ అల్లుడు చేయి యాక్సిడెంట్లో విరిగిపోయింది అనుకో, ఆ అల్లుడిని తీసేసి కొత్త అల్లుడిని తెచ్చుకుంటావా అన్నాడు. తెచ్చుకోం కదా, ఏం చేస్తాం? సేవ చేసుకుంటాం. సరే ఆ చేతికి అతుకు వేసి ఇక్కడ భావం ప్రధానం అర్థమవుతుందా మీకు? అమ్మవారి పుట్టలో ఏమీ లేదు, అమ్మవారి పుట్టలో ఇది ఉంది. నాలో ఉన్నటువంటి ఎడమ శక్తిధారలు, నాలో ఉన్నటువంటి కుడి శక్తిధారలు సమన్వయము చెంది అంతర్వాణి అయినటువంటి గంగా యమున సరస్వతిలో సంయోగముతో నాలో ఉన్నటువంటి వెన్నుపూస మీద ఉన్నటువంటి ఆ కమలాలు వికసించాలి. ఆ ఫోటో లేకపోయినా వికసిస్తాయి, అవి ఫోటో ఉన్నా వికసిస్తాయి. కానీ ఫోటో ఉంటే ఏం లాభం? తొందరగా వికసిస్తాయి, మీకు ఒక ధ్యాన కేంద్రము ఏర్పడుతుంది. అంటే పిచ్చి పిచ్చి భ్రమను పెట్టుకోవద్దు అని చెప్తూ శ్రద్ధ గురించి చెప్తున్నాను నేను. శ్రద్ధ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇలా చేస్తే అవుతుందా అంటే అవదు. యద్భావం తద్భవతి అన్నది గుర్తుంచుకోండి. మొత్తము ఆధ్యాత్మిక సాధన మీ భావ సంపద మీద ఆధారపడింది. అది అన్ఫార్చునేట్ థింగ్. దాంతో గురువులు మీకు ఇచ్చేసేవాళ్ళు అది, కానీ భావం మీరు తెచ్చుకోవాలి. అది గురువు ఇవ్వలేడు, ఈ జ్ఞానం ఇవ్వగలడు. మీరు చేస్తున్నటువంటి తప్పు ఎత్తి చూపించగలడు, ఇలా తప్పుదారిన పట్టవద్దు అనగలడు. ఆ బుద్ధి హ్రీం శక్తి అంటాను దాన్ని, శ్రీ హ్రీ శ్రీ అనేటటువంటిది చేస్తూ నేను మీకు ఏం చెప్తున్నాను అంటే 5 రకాలైనటువంటి ప్రాణశక్తులు మనలో ఉంటాయి. ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమాన. 2 ప్రాణశక్తులు కుడివైపు ఉంటాయి, 2 ప్రాణశక్తులు ఎడం వైపు ఉంటాయి, వాటి యొక్క స్వరూపాన్ని కనుక మీరు ఫోటో తీయగలిగితే అచ్చు ఏనుగుల్లాగే ఉంటాయి, ఏనుగు తొండల్లాగే ఉంటాయి, అలాగే ఉంటాయి అచ్చలు. ఇలాంటి చోట నేను ఆ విషయాలు నేను మీకు చూపించలేను, చెప్పలేను. కానీ మళ్ళీ నేను వచ్చినప్పుడు మీరు ఈ సాధన కొనసాగిస్తూ ఉంటే ఓ 3 రోజుల పాటు మీకు అసలు ఆ లక్ష్మీతత్వ స్వరూపం మన శరీరంలో ఎలా ఉంటుందో చూపిస్తాను. వినాయకుడు మన శరీరంలో ఎలా ఉంటాడు, అక్షరాలు అలాగే ఉంటాడు. ఈ సకల దేవతా స్వరూపము ఈ శరీరము అని మనం మాట అంటూ ఉంటే ఊహ కాదది, నిజంగా ఆపరేషన్ చేసి శరీరంలో ఆ గణపతి ఉండేటటువంటి భాగాన్ని కోసి చూస్తే మీకు గణపతి కనిపిస్తాడు. గర్జన బాగానే ఉంది అంటేలే అమ్మా, దేనికైతే ఏముంది, మనకి బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఇది కూడా చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి, ఈ దేవతా స్వరూపాలన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి. ఈ మంత్రశక్తి ఏం చేస్తుంది అంటే ఆ లక్ష్మీ శక్తిని జాగృతం చేస్తుంది. అది ఎప్పుడైతే జాగృతం అవుతుందో వనరులు మీ వైపుకి ఆకర్షింపబడతాయి. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరేం ప్రయత్నం చేసే అక్కర్లే, ప్రకృతి ఒక మహాప్రవాహము. రామకృష్ణ పరమహంసకి ఒక కంచె కావాలి, ఒక కంచె కట్టుకోవాలి అనుకుంటే మీకు తెలుసా ఏం జరిగిందో, గంగానదిలో దానికి కావలసిన కంచె తాళ్ళు అన్ని కొట్టుకొచ్చాయి. మన యొక్క ఈ సాధన చేసేటటువంటి వాళ్ళు 3 సంవత్సరాల కిందట మాస్టారు శివలింగం ఉంటే బాగుంటుంది, జయ విజయుల బొమ్మ ఉంటే బాగుంటుంది, మేము ఒక ఆశ్రమం కట్టాలనుకుంటున్నాము, అప్పుడు రసవాదం గురించి చెప్తున్నాను నేను, ఆశ్రమం కట్టుకుంటే ఓకే అన్న, మరి మాస్టారు విగ్రహాలు కావాలి కదా, ఈ కథ చెప్పేవాడు నేను. రామకృష్ణ పరమహంసకి కంచె అది కట్టుకోవాలనుకుంటే కొట్టుకొచ్చాయని ఏం జరిగిందో తెలుసా, 2 రోజులు నేను చెప్పిన తర్వాత జయ విజయుల 3 అడుగుల విగ్రహాలు, వినాయకుడి విగ్రహం, శ్రీకృష్ణుడు, వేణుగోపాల స్వామి నీళ్లలో కొట్టుకునే వాళ్ళు ఇంటి ముందు వచ్చి ఉన్నాయో ఇప్పటికీ, మీరు అసంభవం అనుకుంటే నేనేం చేసేది, వాళ్ళని వెళ్ళి అడగండి. పోలీసులు వచ్చి ఎక్కడి నుంచి వచ్చాయన్నారు, ఏమో మాకేం తెలుసు నదిలో కొట్టుకొచ్చాయి అమ్మా, నదిలో కొట్టుకొస్తే మీరు తీసుకోవడానికి వీల్లేదన్నారు, సరే పెట్టుకోండి అన్నారు. ఎవడైనా వచ్చి అడుగుతాయిగా విగ్రహాల్ని అంతటి, ఎప్పుడో కాదు ఇప్పుడు జరుగుతాయి, చెప్పినట్టు చేస్తే చెప్పినట్టు ఆచరిస్తే. అందులో వాడేదో అన్నాడని మానేసి వీడేదో అన్నాడని మానేస్తే ఆ అన్నవాడికి అర్హత ఉందో లేదో ఆలోచించొద్దు. మీరు చెప్పిన వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటని ఇతరులను కించపరచటాన్ని నేను చెప్పటం లే. మన బుద్ధి మనం ఉపయోగించుకుందాం, ఏ కారణంతో ఏ ఆధారంతో ఏ శాస్త్ర ప్రమాణంతో ఇది చెప్తున్నామో, భాగవతం యొక్క ఆధారంతో, కృష్ణుడి యొక్క వచనాల ఆధారంతో, చేసినటువంటి వాళ్ళకి జరిగిన లాభాల ఆధారంతో. మీరు ఊహించగలరా 3.5-6 అడుగులు ఎత్తు విగ్రహాలు కొట్టుకురావటం నీళ్ళల్లో, నీళ్ళల్లో కొట్టుకొచ్చే కృష్ణ నిధులు వాళ్ళ ఆశ్రమం ఇది ఇప్పుడు జరుగుతుంది. ఆ చమత్కారాలు మీ జీవితంలో కూడా అందుకే గ్యారంటీ ఇస్తున్నా జరుగుతాయి. కానీ ఆ జరగటానికి ఆధారం ఏంటంటే ముందు మీ పంచప్రాణాలను ఉపయోగించుకోవాలి. ఆ పంచప్రాణాలను ఉపయోగించుకోవాలి అంటే ఆ పంచప్రాణాలు ఉన్నటువంటి ఈ శరీరాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. మనం ఈ శరీరాన్ని ఉపయోగించుకోవటంలే, శరీరం మనం ఉపయోగించుకుంటుంది. నిద్ర వస్తే నిద్రపోతున్నాం, ఆకలి వస్తే తింటున్నాం. ఆకలి లేకపోతే నువ్వు తినలేవు. ఆకలి నీ అంతా నీకు వేస్తోందా, అది వేస్తోంది, శరీరం నేను ఉపయోగించుకుంటుంది. నిద్ర నిద్ర వస్తే ఆపుకోలేవు నువ్వు, అబ్బా ఇవాళ చాలా మంచి ప్రోగ్రామ్ ఉంది నేను నిద్రపోకూడదు అనుకుంటావు, నిద్రపోతావు. శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్పేటటువంటిది యజ్ఞ విద్య. దానికి 12 ఇటికలు మీ ముందు పెట్టాము. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆచార్య గారు ఉన్నారు, వస్తున్నారు రండి ఒకసారి. అంచేత ఈ యజ్ఞ విద్యని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవటానికి 12 ఇటికలు మీ ముందు పెట్టబడి ఉన్నాయి. ఇటికలే యజ్ఞమా మాస్టారు, సాయ చరిత్ర చదివిన వాళ్ళు ఈ బాలుడు ఎవడు అని ఒక గణాచార్యని అడిగితే ఆ గణాచార్య ఒక చోట తవ్వమంటాడు, బహుశా అక్కడ ఏం కనిపిస్తుంది? ఇటుకలు దీపాలు కనిపిస్తాయి. ఆ ఇటుకలు దీపాలు ఏమని చెప్తాడు? నా గురుస్థానం అని చెప్తాడు. గురుస్థానం అంటే తన గురువు అని. సాయి యొక్క చేతిలో గురువు అనుగ్రహంగా ఏముంది? ఓ ఇటుక ఉంది. ఆ ఇటుక ఉన్నంత వరకు సాయి ఉన్నాడు. ఆ ఇటుక విరిగిపోయాక సాయి మళ్ళా కొనసాగించాలి అంటే ఇంకో ఇటుక పెట్టుకునేవాడు. అతనికి బతకాలని లేదు కనుక సరే అన్నాడు. అంచేత మా ఇటుకలు పగిలిపోతే ఏంటనకండి, మళ్ళా ఇటుకలో ఏం లేదు, ఇటుకలో ఏమీ లేదయ్యా బాబు, ఇటుక యొక్క భావనలో ఉంది. ఇంకా కొంతమంది నా దగ్గరికి వచ్చిందారు మాస్టర్, కొంతమంది అంటారు ఇటుకలు ఇంట్లో పెట్టుకోకూడదని. మీరేమంటారు మాస్టర్ అన్నారు? ఖచ్చితంగా కరెక్టే, ఇటుకలు ఇంట్లో పెట్టుకోవద్దు, కానీ నువ్వు ఉంటున్న ఇల్లు ఇటుకతో కట్టుకున్నావు కనుక ఇంట్లో నుంచి బయటకు పో అని చెప్పాను. ఇటుకతోనే కట్టుకున్న ఇంట్లో ఉంటూ ఇటుకలు ఇంట్లో ఉంచకూడదంటే ఏమంటావమ్మా మూర్ఖత్వాన్ని? నీకు అర్థమవుతోందా? అది తప్పు వాళ్ళది కాదు, అది చెప్పిన వాళ్ళది తప్పు కాదు, వాడికి ఎవడో చెప్పాడు, చెప్పాడు అయితే అంచేత వాడు చెప్పింది తప్పు అని నేను అంటానులే. వాడికున్న జ్ఞానాన్ని వాడు చెప్పాడు. ఇప్పుడు ఎల్లోపతి డాక్టర్ ఆపరేషన్ తప్పదు అంటాడు, హోమియోపతి డాక్టర్ పర్వాలేదు నేను నయం చేస్తాను అంటాడు. ఇప్పుడు ఇందుకు ఎవరు రైట్? మీ నమ్మకం, మీ నమ్మకం రైట్. కోయించుకుంటే కోయించుకోండి, లేదు హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం నయం చేస్తుంది. ఇందుకు కోయించుకోవచ్చా కోయించుకోకూడదా అని అడిగారనుకోండి నేను ఏం చెప్తా? పరిస్థితి బట్టి అంతేత. ఎందుకంటే ఇంత స్పష్టంగా ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుందంటే, ఎన్నిసార్లు ఇదే ప్రశ్న నన్ను అడుగుతారో, మాస్టర్ ఇటుకలు ఇంట్లో పెట్టుకోవద్దుట, అరే ఇల్లు కట్టే ముందు ఇటుకల ఇటుకలు మీ ముందు పెట్టుకుంటారు, మరి అవంతా ఏం కొంపలు అంటిస్తాయో చూసుకోండి, ఇటుకలు లేకుండా ఇల్లు కట్టుకుంటారా? 12 ఇటుకలు కూడా సూర్యుడి యొక్క కేంద్రాలు. ఎందుకు అంటే ఇటుకలలో కూడా కరెక్ట్ గా 24 సమకోణాలు ఉన్నాయి, రైట్ యాంగిల్స్. రైట్ యాంగిల్స్ అంటే నీకు తెలుసు కదా, 90 డిగ్రీల కోణాన్ని రైట్ యాంగిల్ అంటాం. రైట్ యాంగిల్ అంటే కరెక్ట్ గా ఉన్న కోణము. 90 డిగ్రీలు కరెక్ట్ గా ఉన్న కోణం ఎందుకంటామో మనం తర్వాత క్లాసుల్లో మాట్లాడుకుందాం. ఇటుకలో 24 కరెక్ట్ గా ఉన్నటువంటి కోణాలు ఉంటాయి. 24 అనేటటువంటి సంఖ్య గాయత్రిది కనుక, గాయత్రి ఓంకార స్వరూపం కనుక, ఓంకారము తస్య వాచక ప్రణవ, గురువులందరికీ గురువు అయినటువంటి ఓంకారము. అంతే ఇటుక దేనికి ప్రతీక అంటే ఓంకారానికి ప్రతీక, సూర్యుడికి ప్రతీక. ఈ సూర్యుడికి ప్రతీక అయినటువంటి ఇటుకలు 12 ఎందుకు పెట్టుకుంటాము అంటే, మన మహాకాలచక్రంలో సూర్యుడు 12 రాశుల్లో తిరుగుతూ ఉంటాడు. అంచేత 12 రాశుల్లో తిరుగుతూ ఉన్నటువంటి ఈ సూర్య భ్రమణం వల్ల గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఆ గ్రహాల వల్ల మీ పురాకృత ప్రారంభ కర్మల వల్ల 12 రాశుల గల ఈ శరీరము ఏర్పడుతుంది. మీ శరీరము 12 రాశుల ద్వారా ఏర్పడుతుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు. అది అదే యజ్ఞకుండము. ఈ యజ్ఞకుండముతో పాటే నువ్వు పుట్టావు, అంతే కదా? అదే భగవద్గీతలో చెప్తాడు, సహ యజ్ఞ ప్రజా సృష్టి పూర్వవాచ ప్రజాపతి అనేన ప్రసరిశ్రద్ధం మేషభవ శ్రేష్ట కామదు. ఈ శరీరం లేకపోతే నీవేం కోరికలు తీర్చుకుంటావు? రాత శరీరం ఎందుకు బాధపడతాం? భాగవతంలో ధుందుగారి అనేటటువంటి వాడు ప్రేతుడైపోతాడు. శరీరం లేదు వాడికి, తినాలని ఉంటుంది తినలేడు, తాగాలని ఉంటుంది తాగలేడు. ఇంకా ఈ 12 కూడా మీ భౌతిక శరీరానికి ప్రతీకలు. 5 దీపాలు వెలిగిస్తున్నాం అక్కడ. ఈ 5 దీపాలు మీలో ఉన్నటువంటి ఎడం వైపు ఉన్నటువంటి 2 దీపాలు శక్తిధారలు, కుడివైపు ఉన్నటువంటి 2 శక్తిధారలు అమ్మ యొక్క కుడివైపు ఉన్న ఏనుగ, ఎడం వైపు ఉన్న ఏనుగకి ప్రతీక. మధ్యలో వెలిగించినటువంటి దీపము అమ్మ యొక్క ప్రతీక, గుప్తంగా మన వెన్నుపూసల ఉండేటటువంటి ఆ మహాలక్ష్మి యొక్క ప్రతీక. ఈ యజ్ఞకుండంలో ఉన్నటువంటి ఆ దీపాన్ని కనుక మనం సరిగ్గా ఉపయోగించుకోగలిగితే నన్ను చాలా మంది అడుగుతూ ఉంటే, ఆచార్య గారు ఏం చెప్పారంటే, మాస్టర్ మీరు ఎంతమందికి అని చెప్తారు? ఈ విషయాలన్నీ కూడా ఒక చిన్న పుస్తకంగా ఈ యజ్ఞాన్ని ఎలా చేసుకోవాలని చెప్పడానికి, మానవ జీవిత సాఫల్యానికి ఏకైక సాధన యజ్ఞ విద్య. ఇది ఇక్కడ మీకు లభిస్తుంది. యజ్ఞానంతరము దీన్ని కావలసిన వాళ్ళు తీసుకుని వెళ్ళండి. ఆయన రాశారు. వీటన్నిటికీ జవాబు అక్కడ ఉంటుంది. కానీ నేను చెప్పింది ఇందాక గుర్తుంచుకోండి, మీరు కోటీశ్వరులు అవటానికి టెక్నిక్ చెప్తున్నా. ఇందాక నేను చెప్పాను కదా విగ్రహాలే కొట్టుకొచ్చాయి. ఒక్కొక్క విగ్రహం చెక్కటానికి ఎన్ని రోజులు పడుతుందని మీ ఉద్దేశం? నల్లరాతి విగ్రహం మీకు ఐడియా ఉందా? కనీసం 3-4 నెలలు పడుతుంది. 6 విగ్రహాలు కొట్టుకొచ్చాయి అంటే ఎన్ని నెలలు పడుతుంది? సంవత్సరం పడుతుంది. ఒక్క రోజులో కొట్టుకొచ్చాయి. వీళ్ళందరూ చూశారు వాటిని. అలాంటిది మీకున్న చిన్న చిన్న సమస్యలు తీరవా? చేసుకోండి, పద్ధతిగా చేసుకోండి. పద్ధతి ఏంటి అంటే ఇలా 12 ఇటికలు పెట్టుకోండి. ఈ 12 ఇటికల్ని ఏ రాశి వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలో అనేది నేను ఒక రోజులో చెప్పలేను కదా. ఈసారి నేను మళ్ళా వచ్చినప్పుడు ప్రతి నెలకి వస్తూ ఉంటాను నేను. మీరు సాధనలు చేసుకుంటూ ఉండండి. అడుగు అడుగునా నేను మీ వెంట ఉంటాను. మీరు అసలు ఎవరిని ఏమీ అడగక్కర్లేదు. ఉచితమా అని చెప్పింది చేసుకోండి అంటే 12 ఇటికలు ఇలా పెట్టుకోండి. ఈ 12 ఇటికలు ఏమని చెప్పాను నేను? మీ శరీరము, మీ శరీరంలో శిరస్సు దగ్గర నుంచి కాలి వరకు ఉండేటటువంటి అనేక రోగాలు ఈ ఇటుకతో నయం చేయవచ్చు. శిరిడీ సాయి అలాగే నయం చేసేవాడు. ధూని పెట్టుకుని, దీపాన్ని పెట్టుకుని, ఇటుకని పెట్టుకుని మీరు అదే చేయబోతున్నారు. కొంచెం తక్కువ స్థాయిలో మనం అందరం శిరిడీ సాయి లెవెల్కి వెళ్ళలేము. అందరికీ యూనివర్సిటీ ఫస్ట్లు రావు, కానీ అందరూ పాస్ అయిపోవచ్చు. పాస్ అయిపోవడం గ్యారంటీ. పాస్ అయిపోతే చాలు కదా. 12 ఇటుకలు పెట్టుకోండి, 5 దీపాలు వెలిగించండి. ఇక్కడ చెప్పండి అచ్చారు కదా కృష్ణ.
ఎవరో ఒకరిస్తారు, అగ్నిహోత్రం వెలిగించారు. దయచేసి అగ్నిహోత్రం వెలిగించాలని చెప్పే కాక అంటే చూడ.
ఇప్పుడు తేడా అర్థమైందా? చెప్పింది చేయమంటే ముందు వెలిగించేశారు.
చెప్పండి చెప్పారు.
తప్ప వెలిస్తే ఏమవుతుందమ్మా? మీరు మళ్ళీ అది గుర్తుంచుకోండి. వెలిగిస్తే ఏమవుతుంది అంటే చెప్తున్నటువంటి విషయం అర్థం కాదు, మనస్సు నేను చెప్పాను. అంటే వెలిగిస్తే తప్ప మాస్టర్, వెలిగిస్తే ఏమవుతుంది? కాస్త సమయాలు వేస్ట్ అవుతాయి, కాస్త నేను వేస్ట్ అవుతుంది అంతేగా. అంతకంటే కొంపలు ఏమంటే పోవు. కానీ వాళ్ళ దృష్టి దేని మీద ఉంటుంది? ఇప్పుడు దాని మీద ఉంటుంది. నేను చెప్పే దాని మీద ఉండదు. నేను గమనించాను దాన్ని, కానీ ఊరుకున్నాను నేను. సరేలే ఏం చేస్తాను, చెప్పింది వినందా మరో అంటే కూడా వినకపోతే నేనేం చేసేది? అంతేకా 12 ఇటికలు మీ ఇళ్లలో పెట్టుకోండి, ప్రతి వాళ్ళు పెట్టుకోండి. రామాయణంలో రామరాజ్యం గురించి వివరిస్తూ ఏం చెప్పేది అంటే, పొద్దున్నే సూర్యోదయం అప్పుడు యజ్ఞ ధూమము రానటువంటి ఇల్లు లేనే లేదంటాడు రామరాజ్యంలో. అంటే రామరాజ్యం ఎప్పుడు ఏర్పడుతుంది? ప్రతి ఇంట్లోనే యజ్ఞకుండా ఉంటే భావార్థవంతులు చదువుతాం కానీ వినం. రామరాజ్యం యొక్క లక్షణాలు వర్ణిస్తూ వాల్మీకి ఆదికవి ఏం చెప్తాడు అంటే, అయోధ్యా నగరంలో సూర్యోదయ సమయంలో యజ్ఞ ధూమము రానటువంటి ఇల్లు లేనే లేదంటాడు. అంటే మీ అందరిళ్లలో యజ్ఞకుండా ఉంటే రామరాజ్యం వస్తుంది. ఇంతే కదా. ఈ ఇంటికి, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం. యజ్ఞకుండాలన్నీ వెతుకుతూ ఉంటే రామరాజ్యం ఉంటే, యజ్ఞకుండాలన్నీ ఉంటే రామరాజ్యం ఉంటుంది. అందుకు పెట్టుకోమంటున్నాను. అంచేత మీకు నన్ను చాలా మంది అడుగుతారు, ఎన్నాళ్ళు పెట్టుకోవాలి మాస్టర్ ఇటుకలని? నాకేం అర్థం కాదు, ఎన్నాళ్ళు పెట్టుకోవాలి, ఎన్నాళ్ళు పెట్టుకోవాలి? రోజు అన్నం తింటాడునా? ఒక్కడు కూడా నన్ను ఎన్నాళ్ళు భోజనం చేయాలి మాస్టర్ అని ఉపవాసం చేయమంటే పళ్ళు తినేదా? లేకపోతే టిఫిన్ చేస్తా మాస్టర్ అంటారు తప్ప ఏం చేత మీకు 12 ఇటికలు పెట్టుకుని 5 దీపాలు వెలిగించుకోవటానికి మీకు ఎంత టైం పడుతుంది? 2 నిమిషాలు టైం పడుతుంది. అంత టైం కూడా మీరు ఇవ్వలేకుండా నా జీవితము శాంతి సుఖము సంతోషంతో ఉండాలి అని కోరుకోవటం ఎంత తప్పు అర్థమవుతుందా? అర్హత లేకుండా వెలిగించుకోండి. 12 ఇటికలు పెట్టుకుని, 5 దీపాలు పెట్టుకుని, 5 అగరత్తులు వెలిగించుకోండి. ఈ యజ్ఞకుండము, 5 దీపాలు, 5 అగరత్తుల్ని ఎలా వెలిగించుకోవాలో అన్నది ఇప్పటి నుంచి మీరు మొదలెట్టిస్తే నేను మళ్ళీ 10-15 రోజుల్లో వస్తూ ఉంటాను. నేను ఖచ్చితంగా వస్తూ ఉంటాను. వచ్చినప్పుడల్లా మీకు ఈ యజ్ఞకుండాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు మీ అనుభూతిని మీరు చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి ఇంకా ముందుకు మనం వెళ్తూ ఉన్నాం. నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే, 1 సంవత్సరం పాటు నేను విశ్రాంతి తీసుకోకుండా ఇలా చెప్తూనే ఉంటా. మీకు ఇక్కడ సహస్రకుండ యజ్ఞం జరిగింది, కానీ నాకు ప్రతిరోజు ఏదో ఒక ఊళ్ళో సహస్రకుండ యజ్ఞం జరుగుతూనే ఉన్నది. అది చెప్తూనే ఉన్నాను. ఎందుకని చెప్తున్నాను? వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, చెప్పేవాళ్ళు లేరు. ఇది కరెక్ట్, శాస్త్రీయమైనటువంటి పద్ధతి ఇది అని అథారిటీగా చెప్పేవాళ్ళు లేకపోవటం వల్ల మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇంకా కన్ఫ్యూజన్ లో పడవద్దు. మీ బాధ్యతను నాకు అప్పచెప్పేయండి. నేను చెప్పేది నా ఇష్ట ప్రకారం చెప్పను, దానికి అథారిటీ చూపిస్తాను నేను. ఓ భాగవతం, ఓ భగవద్గీత, ఓ వేదాన్ని నేను ప్రమాణంగా చూపిస్తాను నేను మీకు. అంతే తప్ప ఇది నేను చెప్తున్నాను అనుకోకండి. ఇందాక ఈ మహాలక్ష్మి సాధనకి ఆధారం ఎక్కడి నుంచి చెప్పాను నేను? భాగవతం యొక్క 8వ అధ్యాయంలో 8వ స్కందంలోని 8వ శ్లోకం ఆధారంగా చెప్తున్నాను నేను ఇదంతా కూడా. నేను ఇంకా భాగవతం కంటే కూడా పెద్ద అథారిటీ నీకు కావాలంటే నేను చేయగలిగేది ఏమి లేదు. ఇంతట 12 ఇటికలు 5 దీపాలు 12 ఇటికలు మీ శరీరాలు, 5 దీపాలు మీలో ఉన్నటువంటి ప్రాణశక్తులు, 5 అగ్రత్తులు. ఆ ప్రాణశక్తిని నేను ఇతరులకి అందజేస్తాను. ఆ సువాసన నేను నేర్చుకున్నటువంటి ఈ సువాసన నా ఒక్కరికే పరిమితం చేసుకోను, నేను అందరికీ ఇస్తాను అనేటటువంటి ఆ భావనతో ఈ లోపల మీరు ఇంకా నేర్చుకోవాలి చేసుకోవాలి అంటే ఆ చిన్న పుస్తకం ఒకటి కావాలని ఆయన చిన్నదిగా ఇచ్చారు, మీరు జేబులో పెట్టుకోవచ్చు. ఎప్పుడు డౌట్ ఉంటే అప్పుడు ఆ పుస్తకాన్ని తీసి చూసుకుంటూ ఉండొచ్చు. ఇది దీపయజ్ఞము అంటారు దీన్ని. ఇంతవరకు మీరు చేసింది దీపయజ్ఞము. వివరణ ఇవ్వటానికి నాకు ఇంత టైం పట్టింది, కానీ మీకు 5 నిమిషాలు 10 నిమిషాలు కంటే ఎక్కువ పట్టదు. 12 ఇటికలు పెట్టుకుంటారు, 5 దీపాలు వెలిగించేసుకోండి, 5 అగరత్తులు వెలిగించేసుకోండి, 1 మాల గాయత్రి చేసుకోండి, 1 మాల మానసిక సాధన చేసుకోండి, చాలు. ఇంకా మిగతా సాధనలు మీరు ఏదైనా చేస్తూ ఉంటే చేసుకోండి, అవి మానేయొచ్చా మాస్టారు? ఖచ్చితంగా మానేయవచ్చు. 8వ క్లాస్ చదివిన తర్వాత 9వ క్లాస్కి వచ్చాక 8వ క్లాస్ పుస్తకాలు వదిలేయవచ్చు. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత, డిఎస్సికి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ పుస్తకాలు వదిలేయవచ్చు. బిఎస్సీ చదివిన తర్వాత ఎంఎస్సీకి వచ్చాక బిఎస్సీలో చదివిన పుస్తకాలు వదిలేయవచ్చు. ఈ సాధన మొదలెట్టాక ఇతర సాధనలు వదిలేయవచ్చు. లాజిక్ అర్థమైంది కదా? కాదు చేసుకుంటాను, చేసుకోండి, తప్పేంది, తప్పేం లేదు. కానీ ఇది చాలా ముఖ్యం అన్నది గుర్తు చేసుకుంటూ దీని తర్వాత మనం హవనం చేయబోతున్నాం 24 ఆహుతులతో. ఇప్పుడు మీరు చేసింది యజ్ఞమే, ఇది మోడర్న్ యజ్ఞం అనమాట. ఈ దేశకాల పరిస్థితుల్లో మనం హవన సామాగ్రి వేసి నెయ్యి వేసుకుని అవంతా చేసుకుని ఆ పొగ అది వస్తే అపార్ట్మెంట్స్ లో అక్కడ ఒప్పుకోరు. కానీ ఈ యజ్ఞం యొక్క ఫలితం కూడా మీకు ఆ యజ్ఞం యొక్క ఫలితాలలాగే వస్తుంది. కానీ ఇక్కడ మనము సమావేశం అయ్యాం కనుక హవన యజ్ఞం కూడా చేసుకుందాం. దీన్ని విశ్వ ఏకీకరణ యజ్ఞము అంటాం మనం. ఈ విశ్వ ఏకీకరణ యజ్ఞాన్ని కుదరదా? జరిగింది.